ఈశ్వర తీర్థము. రేవా నదీ తీరంలో కర్ణకి అనేటటువంటి గ్రామం ఉంది. ఆ ఊళ్ళో జ్ఞానసిద్ధుడు అనేటటువంటి ఒక గొప్ప పండితుడు ఉండేవాడు. అతడి భార్య సుగుణవతి, అతడి కుమారుడి పేరు కర్మసిద్ధుడు. ఈ జ్ఞానసిద్ధుడు వృద్ధుడైపోయిన తర్వాత భార్యను కుమారుడికి అప్పగించి కాశీనగరం పోయి అక్కడ తను చాలించాడు. కొడుకు కోడలు తల్లిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. ఈ సుగుణవతికి కూడా వయస్సు భయపడింది, వృద్ధాప్యం కూడా వచ్చేసింది. ఒకరోజు కొడుకుని కోడల్ని పిలిచి, నాయనా, ఇంతకాలం నా ఇల్లు, నా కొడుకు, నా కోడలు, నా భర్త అంటూ వెంపర్లాడాను. పుణ్యకార్యాలు అనేవి నేను ఏవి కూడా చేయలేదు. కనీసం కాశీ నగరానికి కూడా వెళ్లలేదు. కాబట్టి నా మరణానంతరము నా అస్థికలు గంగలో కలుపుతాను అని చెప్పి నువ్వు ఒక మాట గనక చెప్పినట్లయితే నేను నిశ్చింతగా కళ్ళు మూస్తాను అంది. కొడుకు కోడలు తల్లి యొక్క కోరిక తప్పకుండా తీరుస్తాము అని చెప్పేసి మాటిచ్చారు. ఆ సుగుణవతి నిశ్చింతగా ప్రాణాలు వదిలేసి పరమేశ్వరుల్లో ఐక్యమైపోయింది. శాస్త్ర ప్రకారము తల్లి కర్మ చేసి అస్థికలు మొటగట్టుకుని కాశీనగరం బయలుదేరాడు ఈ కర్మసిద్ధుడు. అతడు అట్లా కొంత దూరం ప్రయాణం చేసి శుభ అనేటటువంటి గ్రామం చేరి అక్కడ ఒక బ్రాహ్మణుని ఇంట్లో సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని జపం చేసుకుంటున్నాడు. రాత్రి 8 గంటల సమయమైంది. గ్రామాంతరం వెళ్లినటువంటి గృహస్థు ఇంటికి తిరిగి వచ్చాడు. అతడికి ఓ ఆవు ఉంది, దొడ్లో దాన్ని కట్టేశారు. ఇలా తిరిగి వచ్చినటువంటి యజమాని పాలు పితకటానికి వెళ్లి దూడను వదిలిపెట్టాడు. పాలు తాగాలి అనేటటువంటి ఉత్సాహంలో ఆ దూడ గంతులేస్తూ యజమాని యొక్క కాలు కాస్త తొక్కింది. యజమాని కాలు నొప్పెట్టింది. దాంతో కోపం వచ్చినటువంటి యజమాని కర్ర తీసుకుని దూడ 4 బాదాడు. తర్వాత పాలు పితికి మళ్లీ దూడను వదలకుండా వెళ్లిపోయాడు. యజమాని చేతిలో దెబ్బలు తిన్నటువంటి ఆ దూడ అలా పాపం చూస్తూ నుంచుండిపోయింది. కాని దూడకి పాలు ఇవ్వలేదు అని తల్లి యొక్క హృదయం మాత్రం కొట్టుకుపోతోంది. అప్పుడు తల్లి బిడ్డల మధ్య సంభాషణ జరుగుతూ ఉన్నది. దూడంటూ ఉన్నది, అమ్మా, ఎందుకు దుఃఖిస్తావు? పొరపాటున యజమాని యొక్క కాలు తొక్కాను. ఇది పొరపాటు అని గ్రహించకుండా ఆయన నన్ను కొట్టాడు. దీనికి దుఃఖించే ప్రయోజనమేమిటి? పూర్వజన్మలో చేసుకునేటువంటి పాపం ఉన్నదే, దాన్ని మనం అనుభవించాలి కదా అన్నది. దానికి ఆవు, బిడ్డా, జీవులన్నీ కూడా కర్మకు అధీనములే. కర్మఫలాన్ని అనుభవిస్తూ జీవి విర్రవేయటము లేదా దుఃఖించటము ఇదంతా కూడా కేవలము అజ్ఞానము. మాయామోహితుణ్ణి ఈ అజ్ఞానము అనేది ఆవరిస్తుంది. నువ్వు చేసింది చాలా చిన్న తప్పు. పాలు తాగాలి అనేటటువంటి ఉత్సాహంతో గంతులేస్తూ చూడక ఆ యజమాని యొక్క కాలు తొక్కావు. దానికోసం నిన్ను కొట్టడమే కాకుండా పాలు కూడా తాగనివ్వలేదు. కాబట్టి ఆ విప్రుడికి పుత్రశోకం కలిగించాలి అని అనుకుంటూ ఉన్నాను. అప్పటికని నా కసి అనేది తీరదు అంది. ఆ మాటలు విన్నటువంటి దూడ, అమ్మా, పొరపాటు పడుతూ ఉన్నావు. ఏ జన్మలో చేసిన పాపమో ఈ జన్మలో మనం పశువులమై పుట్టాం, మళ్లీ ఈ బ్రహ్మహత్యాపాతకం ఎందుకమ్మా చేస్తావు అంది. ఆ మాటలు విన్న ఆవంటోంది, బిడ్డ, ఈ మాట నాకు తెలుసు. మాయను జయించినటువంటి వాడు సాక్షాత్తు భగవానుడే అవుతాడు, అంతకన్నా ఎవరూ కాదు. అందరూ కూడా ఈ మాయకు లోబడే ఉంటారు. బ్రాహ్మణ బాలుణ్ణి గనక చంపినట్లయితే బ్రహ్మహత్యాపాతకం కదా ఇది నీ భయం? ఏం పర్వాలేదు, బ్రహ్మచ్యాపాతకం ఒకటే కాదు, పంచమహాపాతకాలు చుట్టుకున్నా సరే వదిలించుకునేటటువంటి మార్గం అనేది ఒకటి ఉంది, అది నాకు తెలుసు. రేపు ఉదయమే ఆ బాలుణ్ణి కొమ్ములతో పొడిచి చంపుతాను, అప్పుడు బ్రహ్మచ్యాపాతకం వల్ల నా శరీరం అంతా కూడా నల్లగా మారిపోతుంది, తేజోవిహీనం అయిపోతుంది. ఆ తర్వాత ఆ పాతకాన్ని నేను తుడిచేసుకుంటాను, మళ్లీ నా శరీరం తెల్లగా మెరుస్తూ ఉంటుంది అని చెప్పింది. వాకిట్లో అరుగు మీద కూర్చున్నటువంటి ఈ కర్మసిద్ధుడు ఈ మాటలన్నీ కూడా విన్నాడు. అతనికి చాలా ఆశ్చర్యం వేసింది. బ్రహ్మచ్యాపాతకం ఎలా తొలగిపోతుందో తెలుసుకోవాలి అనుకున్నాడు. ఆ మర్నాడు ఉదయాన్నే బ్రాహ్మణ బాలుడు పాలు పెట్టగాలి అని చెప్పి ఆవు దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. వెంటనే ఆవు ఆ బాలుణ్ణి కాళ్లతో తన్ని కొమ్ములతో పొడిచి చంపేసింది. బాలుడు కష్ట చచ్చిపోయాడు. ఇంకేముంది, ఆవుని బ్రహ్మచ్యాపాతకం ఆవరించింది. చూస్తూ ఉండగానే దాని యొక్క శరీరం కాస్త తేజోహీనం, కాంతిహీనం అయిపోయింది, నల్లగా మారిపోయింది. అక్కడున్న వాళ్ళందరూ కూడా పిల్లవాడు మరణించాడు అని తెలిసి హాహాకారాలు చేస్తూ ఉన్నారు. వెంటనే ఆవు కట్లు దించుకుని పరిగెత్తుకుంటూ నర్మదా నదీ తీరంలో ఉన్నటువంటి నందికేశ్వర తీర్థంలో 3 సార్లు మునిగింది. అంతే, దాని శరీరం కాస్త తెల్లగా మరి మళ్లీ కాంతితో ధగధగాయమానంగా మెరిసిపోతూ ఉన్నది. ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు కర్మసిద్ధుడు. ఇంతలో ఒక దేవతాస్త్రీ అతనికి ఎదురుగా వచ్చి ఎవరు నువ్వు అని అడిగింది. తన వృత్తాంతం అంతా కూడా చెప్పాడు ఈ కర్మసిద్ధుడు. ఆ రోజు వైశాఖ శుద్ధ సప్తమి, నీ తల్లి యొక్క అస్థికలను ఈ తీర్థంలో కలుపు, నేను గంగామాతను, నీ తల్లి పుణ్యలోకాలకు వెడుతుంది అని చెప్పింది. గంగాదేవి యొక్క మాట ప్రకారం తల్లి యొక్క అస్థికలను అక్కడ నదిలో కలిపేశాడు కర్మసిద్ధుడు. ఇంకా ఆశ్చర్యమైనటువంటి విషయం ఏమంటే, తన తల్లి దివ్యమైనటువంటి శరీరం ధరించి పుణ్యలోకాలకు వెళ్లిపోయింది. ఇంతకీ ఆ తీర్థానికి నందికేశ్వర తీర్థము అని పేరెందుకు వచ్చింది? పూర్వకాలంలో ఋషిక అనేటటువంటి బ్రాహ్మణ కన్య చిన్న వయసులోనే భర్తను కోల్పోయి నర్మదా నదీ తీరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి దీక్షతో అర్చన చేస్తూ ఉంది. ఆ సమయంలో మూఢుడు అనేటటువంటి రాక్షసుడు ఆమె దీక్షకు భంగం కల్పించాలి అని ప్రయత్నించడం మొదలుపెట్టాడు. అనేక రూపాలు ధరించి ఆవిడ్ని భయపెట్టసాగాడు. అది భరించలేనటువంటి ఆ బాలిక శంకరా పాహిమాం పాహిమాం అంటూ బిగ్గరగా అరిచింది. ఆ బాలికను రక్షించడానికి ముందుగా నందీశ్వరుడు, తర్వాత శంకరుడు, ఆ తర్వాత గంగాదేవి వచ్చారు. గంగాదేవి ఆ బాలికను చూసి నీకేం కావాలో కోరుకో అంది. దానికి ఆ పిల్ల, ఓ గంగాభవాని, సంవత్సరంలో ఒకరోజైనా సరే నేను స్నానం చేసినటువంటి ఈ నదీ తీర్థంలో నీవు ఉండాలి అన్నది. ఆ రోజు వైశాఖ శుద్ధ సప్తమి కాబట్టి ఆ రోజున గంగాదేవి ఆ తీర్థంలో ఉంటాను అని మాటిచ్చింది. ఆ మాట ప్రకారం ప్రతి సంవత్సరము కూడా వైశాఖ శుద్ధ సప్తమి రోజున ఈ నదిలో ఆ గంగాదేవి ఉంటుంది. అంతేకాదు, ఆ విప్రగాంత ఆర్తనాదం చేసినప్పుడు ముందుగా వచ్చినటువంటి వాడు నందికేశ్వరుడు. ఈ నందీశ్వరుడు ముందుగా వచ్చాడు కాబట్టి దానికి నందీశ్వర తీర్థము, అదే నందికేశ్వర తీర్థము అని పేరు వచ్చింది.